Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం ఆగస్ట్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమానికి. సో మొన్న అనౌన్స్ చేసిన ఆర్టికల్ 370 సవరణ అండ్ రద్దు, ఈ రెండిటితోటి అసలు మనకి ఇప్పుడు కనపడే మార్పులేంటి అంటే, ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించే రాజ్యాంగంలోని సెక్షన్కి సవరణ చేయాలని నిర్ణయించింది కదా, దానికి ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమిత్ షా ముందు రాజ్యసభలో ప్రకటించారు. దానికన్నా ముందే ప్రెసిడెంట్ గెజెట్ కూడా వచ్చేసింది. ఆర్టికల్ 370కి సవరణ చేస్తామని అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి గెజెట్ జారీ చేశారు. అయితే అసలు ఆ బిల్లులో ఏముంది అంటే, 370కి సవరణ చేయడంతో పాటు ఆర్టికల్ 35A రద్దు చేశారు. దాంతో రాష్ట్రంలో శాశ్వత నివాసులని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గుర్తిస్తారు. అండ్ ప్రభుత్వం ఆర్టికల్ 370కి సవరణ చేయడంతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణం గురించి కూడా ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ ఇక మీదట రాష్ట్రంగా ఉండదు అని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ స్థానంలో 2 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. ఒకదాని పేరు జమ్మూ కాశ్మీర్, ఇంకో దాని పేరు లద్దాఖ్. 2 యూనియన్ టెరిటరీస్ లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకి వస్తాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంటుంది, లద్దాఖ్లో అసెంబ్లీ ఉండదు, అంతే తేడా. ఆర్టికల్ 370లో ఒక విభాగం మాత్రం అలాగే ఉంచారు. దాని ప్రకారం ఏంటంటే, రాష్ట్రపతి ఏదైనా మార్పులకి ఆదేశాలు జారీ చేయొచ్చు. అండ్ అక్కడ భద్రత స్థితి అండ్ సీమాంతర ఉగ్రవాదం వల్లే వాటికి కేంద్రపాలిత ప్రాంతాల హోదా ఇచ్చామని అమిత్ షా చెప్పారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. దాని వెనక ఉన్న చరిత్ర ఏంటి అంటే, 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలి అని భావించారు. బట్ కొన్ని షరతులతో ఆయన భారత్లో విలీనం అవ్వడానికి సమ్మతించారు కాలక్రమేణా. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370 నిబంధనల్ని ఏర్పరిచారు. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్కి కొన్ని ప్రత్యేక హక్కుల్ని కల్పించారు. కానీ అప్పట్లో ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని డిమాండ్ చేశారు. 1951లో ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగ సభ నుంచి వేరుగా పిలవడానికి అనుమతించారు. 1956 నవంబర్లో రాష్ట్ర రాజ్యాంగం ఏర్పాటు పూర్తయింది. 57 జనవరి 26న రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి కూడా వచ్చింది. ఇక ఆర్టికల్ 370 నిజానికి కేంద్రం నుంచి జమ్మూ కాశ్మీర్ సంబంధాలకి రూపురేఖలుగా ఉంటుంది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, షేక్ మొహమ్మద్ అబ్దుల్లా 5 నెలలు చర్చించిన తర్వాత ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో జోడించారు. దాని ప్రకారం ఏంటంటే, రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ అంశాలు మినహా ఇంకెటువంటి అంశానికి సంబంధించి చట్టం చేయాలన్నా ఆర్ అమలు చేయాలన్నా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే, యూనియన్ టెరిటరీగా మారుతుంది అండ్ సెంట్రల్ కంట్రోల్లో ఉంటుంది. ఇక జెండా కూడాను ప్రత్యేకంగా ఉండదు. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి 6 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు అది కూడాను మొత్తం అన్నీ ఇంకా ఇండియా అంతా ఒకటే కాన్స్టిట్యూషన్. ఇంకా ఆర్థిక అత్యవసర స్థితి ఒకవేళ విధించడం అక్కడైతే ఇంతకుముందు అయితే సాధ్యమయ్యేది కాదు, ఇప్పుడు అది కూడాను ఉంటుంది. అయితే ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత, ఇప్పుడు అంతకుముందు శాశ్వత నివాసిగా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఆస్తులు కొనుగోలు చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అక్కడ ఆస్తులు కొనచ్చు. ఇంతకుముందు శాశ్వత నివాసులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో నియమించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు శాంతి భద్రతలు ముఖ్యమంత్రి అదుపులో ఉండేవి, ఇప్పుడు రాష్ట్ర ప్రతినిధి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇవి నేరుగా కేంద్ర హోంమంత్రి పరిధిలోకి వస్తాయి. కేంద్రం రూపొందించే చట్టాలన్నిటినీ ఇంతకుముందు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాల్సి వచ్చేది, ఇప్పుడు ఆటోమేటిక్గా అమల్లోకి వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ నేరుగా అమలవుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ జెండాకి ఇప్పుడు ప్రాధాన్యమే ఉండదు. ప్రస్తుతం ఉన్నదాన్ని ఏం చేయాలనే దాని మీద పార్లమెంట్ ఆర్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, బట్ ఫ్లాగ్ కూడా మనదే ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి 6 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళకి తగ్గిస్తారు. మహిళలకు వర్తించేటటువంటి స్థానిక సాంప్రదాయ వ్యక్తిగత చట్టాలను కూడా తొలగిస్తారు. ఐపీసీ అమలు చేయాలా ఆర్ స్థానిక రణబీర్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంది, అది అమలు చేయాలా అనేది కేంద్ర ప్రభుత్వం ఆర్ పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఇక అంతకుముందు వర్తించినటువంటి పంచాయతీ చట్టాలని అలాగే ఉంచాలా ఆర్ మార్చాలా అనే దాని మీద కూడా పరిశీలిస్తారు. సో ఈ విధంగా మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఎంత డేరింగ్ స్టెప్ అనేది అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళు సాగదీయడము లేకపోతే దాన్ని డిజాల్వ్ చేయడమే తప్ప ఎవరు రిజాల్వ్ చేయడానికి అసలు ట్రైయే చేయలేదు. సో అట్లీస్ట్ ఇన్నేళ్ల తర్వాత ఒక ఇనిషియేషన్ తీసుకొని, ఎప్పటి నుంచో చాలామంది అంటున్నారు ఎప్పుడు గొప్పగా మనము ఏదైనా ఒకటి కొంచెం భయంకరమైన జరిగినప్పుడు మనం గొప్పగా అందరము వాట్సాప్లో వాటిల్లో షేర్ చేయడమే తప్ప ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది 370 అసలు రద్దు చేయాలని అందరూ అనడమే తప్ప ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు అట్లాంటి సాహసం చేయలేకపోయింది. అలా ఎవ్వరూ చెయ్యనిది చేసి నిరూపించింది బీజేపీ. దీని గురించి మరింత మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఈ నల్లని రాలలు పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్ల నిరాలలు. కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, ఉలిజలికి నల్తనే నల్తనే దళ దళ మణి పొంగి పొరలు ఈ నల్ల నిరాలలు. పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు రోగెను
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము కాశ్మీర్కి ఇప్పుడు ఏదైతే Article 370 రద్దు చేశారో, ఇలాంటి నిర్ణయం గురించి, ఆ తీసుకున్నటువంటి ఆ గట్స్ గురించి మాట్లాడుతున్నాం. మాకు 5 ఏళ్ళు ఇవ్వండి, కాశ్మీర్ని దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేసి చూపిస్తాము అని చెప్పి రాజ్యసభలో తన చారిత్రాత్మక ప్రసంగం సందర్భంగా హోంమంత్రి అమిత్ షా చెప్పినటువంటి మాటల్లో కాన్ఫిడెన్స్ కనపడుతుంది. కొద్ది రోజులుగా కాశ్మీర్ మీద మీడియాలో, సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారానికి, ఊహాగానాలకి తెర తీస్తూ ఏర్పడినటువంటి ఆ గందరగోళం అంతటికీ కూడాను ఒక రివీలింగ్ ఫ్యాక్టర్ ఒకటి చెప్పారు మొన్న. కాశ్మీర్ ప్రజలు ఈ దేశం విషయంలో సంపూర్ణ భావోద్వేగాలు, జాతీయ సమైక్యతని అనుభవించకుండా ఈ Article 370 అడ్డుకున్నది అని బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకి అనుగుణంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ అధికరణాన్ని రద్దు చేయాలన్న విషయంలో ఫస్ట్ నుంచి ఒక మంచి క్లారిటీతో వచ్చింది. కాశ్మీర్ ప్రజల మనసుల్లో వేర్పాటువాద ఆలోచనలు రగిలించినటువంటి Article 370 రద్దు చేయాలన్న బలమైన భావన దేశ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అనిపించింది. దేశానికి స్వతంత్రం వచ్చిన 72 ఏళ్ల తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో కనిపించింది. ఈసారి ఇండిపెండెన్స్ డే నిజంగానే స్పెషల్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే జెండా ఎగురుతుంది. Article 370 రద్దు అంశం దేశంలో భావ వైరుధ్య పార్టీలన్నింటినీ కూడాను ఒక్కతాటి మీదకి తీసుకొచ్చింది. సామ్రాజ్య వ్యతిరేక భావజాలం కనబరిచేటటువంటి పార్టీలు కూడా వాళ్ల భేదాభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టి, మిగతా సిద్ధాంతాల పరంగా ఏదైనా ఒకవేళ డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు కాక, అవన్నీ పక్కన పెట్టి మరీ ఈ విషయంలో ఒక్కటిగా నిలిచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాయి. లెఫ్టినెంట్ గవర్నర్ల వ్యవస్థని రద్దు, ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం నిత్యం డిమాండ్ చేసేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికింది. ఉగ్రవాదాలని నిరోధించడానికి, దేశ భౌగోళిక సమగ్రత కోసం ఈ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్టు ఆయన కూడా చెప్పాడు. ఇక పార్లమెంట్లో ఈ బిల్లుల మీద చర్చ సందర్భంగా ఏ పార్టీ ఎటు ఉన్నది అని మనకి క్లియర్గా అన్ని ఛానల్స్ చూపించినాయి. సో భారతీయులందరికీ సులభంగా అర్థమైంది ఏంటి ఇప్పుడు జరగబోయేది అనేది. బిల్లు మీద ఓటింగ్ టైంలో కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ ఏకంగా తన రాజ్యసభ సభ్యత్వానికే రాజీనామా చేశారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో అసలు అన్యాయం జరిగిపోతుంది, గందరగోళం జరిగిపోతుంది అనుకుంటారు. 70 ఏళ్ల నుంచి ఏదైతే ఇప్పుడు చేయలేని పని ఒకటి చేశారో, అప్పుడు కూడాను ఇట్లా ఒక పని, నిజంగా ఇది అది మంచా చెడ అనేది పక్కన పెట్టండి, 70 ఇయర్స్ నుంచి మార్చలేని దాన్ని ఒక స్టెప్ అయితే తీసుకున్నారు కదా. దేనికైనా టైం పడుతుంది, ఓవర్ నైట్ అర్జెంటుగా ఏది మారదు, బట్ అట్లీస్ట్ ఒక స్టెప్ తీసుకున్నారు కదా. ఇన్నాళ్ళలా ఊరికినే ఉన్నా ఏం చేయలేకపోయాం కదా. సో జాతీయ ప్రయోజనాలు, ప్రజల సెంటిమెంట్కి విరుద్ధంగా దీన్ని వ్యతిరేకించాలి అన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అసలు ఏ విధంగా కరెక్టో నాకు అర్థం కాదు. దీనికి వ్యతిరేకంగా ఓటు వెయ్యము అంటూ విప్ జారీ చేయలేనని చెప్తూ రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా కాశ్మీర్ను ఒక సమస్యగా, ఒక వివాదంగానే చూపిస్తూ వచ్చారు. 7% భూభాగానికి సంబంధించిన సమస్యని ఏకంగా రాష్ట్రవ్యాప్త సంక్షోభంలాగా మార్చేశారు. వివాదాస్పద పరిభాష, పిక్కటిల్ల గొంతులతో దాన్ని మరింత కాంప్లెక్స్గా తయారు చేశారు. 1947 నాటి భారత స్వతంత్ర చట్టం భారత్ పాకిస్తాన్ల ఏర్పాటుకు సంబంధించిందే కానీ బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంత స్వతంత్రము విమోచన గురించి అసలు చెప్పలేదు. అందుకే అప్పుడు స్వతంత్రానికి ముందు జరిగినటువంటి అన్ని చర్చల్లో కీలకంగా వ్యవహరించింది హరిసింగ్ మహారాజు. ఎన్నడూ కూడా ఆయన కాశ్మీర్ స్వతంత్రం గురించి అసలు మాట్లాడలా. రాజ్యాంగ సభ ప్రకటన సందర్భంలో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 సభ్యులు పాల్గొన్నారు. మిగతా అందరిలాగానే మహారాజా హరిసింగ్ కూడా భారత రాజ్యాంగానికి కట్టుబడి రాజీనామా చేశారు. కాశ్మీర్ని భారత్లో పూర్తి స్థాయిలో కలిపే మార్గంలో చాలా కాలంగా ఉన్నటువంటి ముళ్ళకంప ఆర్టికల్ 370. కాశ్మీర్కి ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రతిపత్తి లోయలో శాంతి స్థాపనకి ఎంతో కొంత సహకరించి ఉండొచ్చు, కానీ అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలని వెనుకబాటుతనంలోకి నెట్టేసింది. జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ కానీ ఆ రాష్ట్ర హక్కులకు సంబంధించి జరిగే చర్చలకి ఈ ఏదైతే సంక్షోభం ఏదైతే ఉందో అది ఒక గ్రహణంలా పట్టుకుంది. అంతేకాదు వాళ్ళ డిమాండ్స్ సాధించుకునే క్రమంలో కేంద్రాన్ని వాళ్ళ దారికి తెచ్చుకోవడానికి శ్రీనగర్ పాలకులు ఈ సంక్షోభాన్నే ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. పార్లమెంట్లో అమిత్ షా చెప్పినట్టు కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రజల భవిత 3 చేతిలో చిక్కుకుపోయింది. దానివల్ల ఏంటంటే ఈ 3 అభివృద్ధి చెందినాయి సూపర్గా, కానీ కాశ్మీర్ ప్రజలు మాత్రం తరతరాలుగా మోసపోతూ ఏ ప్రయోజనము దక్కకుండా అలా అన్నిటికీ దూరంగా మిగిలిపోయారు. సో ఇదంతా మనకి మామూలుగా అయితే ఎప్పుడు పెద్దంత తెలిసేది కాదు, కానీ మీడియా ఎప్పుడైతే కాగ్ రిపోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసిందో అప్పుడు తెలిసింది. 3 కిందట ఒక ఆర్థిక విశ్లేషణ ప్రకారం కేంద్రము రాష్ట్రాలకి చేసేటటువంటి సహాయంలో 10% ఒక జమ్మూ కాశ్మీర్కే దక్కింది. అండ్ ఎట్ ది సేమ్ టైం 2000 నుంచి 2016 మధ్య ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకి అందే సహాయంలో కేవలం 8.6 మాత్రమే దక్కింది. ఈ కేంద్ర సహాయాన్ని రూపాయల్లో కనుక చూస్తే కాశ్మీర్కి ఇది తలసరి కింద చూస్తే కనుక 91,300 లెక్కన దక్కగా, ఉత్తరప్రదేశ్లో తలసరి 4,300 రూపాయలు మాత్రమే. సహాయం. సో అసలు ఇది ఏ విధంగా జెన్యున్, ఏ విధంగా కరెక్టు? అలాగే ఈ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల కారణంగా చూపిస్తూ ఈ ఇనీక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని అస్సలు విశ్లేషించకూడదు. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ఇండియా ట్యాక్సులు కడుతోంది, ఆ ట్యాక్సుల్ని ఎక్కువగా మనం అక్కడ ఇన్వెస్ట్ అంటే అక్కడ డెవలప్మెంట్కి ఉపయోగించడానికి, డెవలప్మెంట్ కూడా కాదు చెప్పాలంటే ఓన్లీ రక్షణకే, రక్షణ మన అందరి బాధ్యత. సో ఈ నిధులు సహాయము అంతా ఏమవుతున్నాయి అన్న ప్రశ్నలకి ఆడిట్ టైంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం సమాధానమే చెప్పలేదు అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఒక నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టే అర్థమవుతోంది ఎంత అత్యవసరము మనకి అని. మనకి అంటే నాట్ జస్ట్ మనొక్కళ్ళకే కదా, ఇక్కడ స్వార్థంగా ఓకే మన బాగు కోసం అని చెప్పి వాళ్ళకి చేసామని కాదు, ఈవెన్ వాళ్ళకి కావాలి మెరుగైన జీవన విధానం. అందుకు ఇంకా చాలా సమాచారం ఉంది, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అబ్బా ఎంత భయంకరంగా విడిపోయాం,
ఎంత ఆనందంగా కలుసుకున్నాం.
కాదు నిన్నే రమ్మని పిలువ తేరరావేలా, ఇంకా సిగ్గునే కేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా.
తెలికాదు నిన్నే రమ్మని పిలువ తేరరావేలా, ఇంకా సిగ్గునే కేలా. చెలికాడు నిన్నే రమ్మని పిలువ తేరరావేలా, ఇంకా సిగ్గునే కేలా. చెలికాడు నిన్నే రమ్మని పిలువ తేరరావేలా, ఇంకా సిగ్గునే కేలా.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను అంటే నందనాచార్య మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలవారం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామ.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ప్రత్యేక పరిస్థితుల కారణంగా చూపిస్తూ మనము ఇన్నాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ని వాళ్ళు తినేశారు అనే దాన్ని మనం విశ్లేషించలేం కూడా. ఎందుకంటే ఈ నిధులు సహాయం అంతా ఏమైనాయన్న క్వశ్చన్కి జమ్మూ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు అని కాగ్ చెప్పినటువంటి విషయం. సో ఆబ్వియస్లీ ఇంకా పైగా ఆర్థిక అవకతవకలే కాదు, వివక్షలో కూడా కాశ్మీరు ముందంజలోనే ఉంది. కాశ్మీరీ మహిళలు ఆ రాష్ట్రంలో శాశ్వత నివాస హోదా లేని ఇతర రాష్ట్రాల పురుషులను కనుక పెళ్లాడితే వాళ్ళ వారసత్వ ఆస్తి హక్కును కూడా కోల్పోతారు. దాని మీద కోర్టుల్లో ఎన్నో కేసులున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా జమ్మూలో ఉన్నటువంటి వాల్మీకి సమాజం దాని మీద కోర్టుకు వెళ్ళింది. కానీ కాశ్మీర్ సమస్య అంటే ఎప్పుడు కూడాను సెంటిమెంటే తప్ప ఇలాంటి ఒక ఇనీక్వాలిటీస్ అసలు ప్రస్తావనలోకి వచ్చేవి కావు. కాశ్మీరీ పండిట్స్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. కానీ ఈ సమస్య ఏ రోజు మానవ హక్కుల ఉద్యమాల్లో అసలు ఎక్కడ ప్రతిధ్వనించిన దాఖలాలు లేనే లేవు. ఆర్టికల్ 370 రద్దు కోరుకుంటున్నటువంటి ప్రజల నాడిని బీజేపీ సరైన టైంలో పట్టుకుంది. గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్లే ఆ విషయాన్ని అంగీకరించారు. కానీ ఇప్పుడు అదే గులాం నబీ ఆజాద్ కాశ్మీర్లో బలగాల మోహరింపును తప్పుపట్టారు. నిజానికి ఆర్టికల్ 370 ఉగ్రవాద నిరోధానికి ఏ రకంగానూ తోడ్పడలేదు. పైగా ఇది లోయలో ఒక రకమైనటువంటి అసంతృప్తి భావనలను రగిలించింది. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా ఆర్టికల్ 370 రద్దు చేయాలి అని కంకణం కట్టుకున్న జనసంఘ్, దాని నుంచి ఆవిర్భవించిన బీజేపీల చిరకాల వాంఛని అనుసరించి ఇప్పుడు ఈ ప్రజాకర్షక అడుగు వేశారు అన్న వాదనలు పూర్తిగా అసంబద్ధం. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి చెబుతున్న దాని ప్రకారం ఈ అధికరణం రద్దు మీద రాజకీయ పార్టీలు కొన్ని దీని మీద కోర్టును ఆశ్రయించడానికి అవకాశాలు ఉన్నట్టే, ఈ నిర్ణయం తీసుకునే ముందు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విస్తృత స్థాయిలో అంతర్గతంగా ఖచ్చితంగా చర్చించి న్యాయ నిపుణుల అభిప్రాయాలు, సలహాలు అన్నీ తీసుకోవడం వల్ల సర్వోన్నత న్యాయస్థానంలో కూడా దీనికి ఆమోదం దక్కే అవకాశాలు ఇంత మెండుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజల చిరకాల వాంఛ ఫలితం. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఒక రాజకీయ సంకల్పం తెగువ ఉంటే సరిపోదు, అసమాన నిశ్చయం కావాలి. సంకల్పం అవి ఉంటేనే ఇట్లాంటి కీలక నిర్ణయాలు సాధ్యమవుతాయి. సో ఎప్పటికైనా సరే మనము ఎంతసేపు ఇది సాల్వ్ చేయాలి సాల్వ్ చేయాలి అనడమే తప్ప ప్రతి వాళ్ళు డిజాల్వ్ చేశారే తప్ప ఎవరు రిజాల్వ్ చేయలేదు. ఇన్నాళ్ళకి రిజాల్వ్ చేసిన చేసేటటువంటి ఒక స్టెప్ వచ్చింది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది అంటే ఎవరైనా సరే మంచికే చేస్తాము శాంతి కాముకులుగా, ఒకవేళ అవ్వలేదే అనుకోండి ఖచ్చితంగా కొంచెమైనా మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అయితే చాలామంది ఏంటంటే ఎంత ఏ పని చేసినా ఎంత గొప్ప పని చేసినా ఏమైనా సరే మంచి చేసే ఉద్దేశంతో ఎవరైనా చేసినా కూడా దాంట్లో కొంచెం ఇందులో నెగిటివ్స్ ఉన్నాయి ఇది జరగదు ఇట్లాంటివి అనేవాళ్ళు కూడా ఉంటారు, విశ్లేషకులు మేధావులు అనే పేరు పెడుతూ ఉంటారు. వీళ్ళ వాదనలు వీళ్ళకి ఉంటాయి. సో మనం ఇప్పటి వరకు ప్రోస్ మాత్రమే మాట్లాడాం, మరి విశ్లేషకులు అసలు ఏమంటున్నారు? వాళ్ళు అంటే ఎవరైతే విమర్శకులు విశ్లేషకులు ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే అది కూడా చెప్తాను. కొన్ని మామూలుగా ఈ వెబ్ ఆర్టికల్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో కొన్ని విషయాలని ప్రస్తావించారు. అయితే బేసిక్గా ఏంటంటే ఇది ఇప్పుడే ఏం చెప్పలేము, ఇది ఓవర్ నైట్ చేంజ్ కాదు అని అంటూనే ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా మూర్తి టీవీ నేను మూర్తి తీసుకొచ్చినటువంటి కొంతమంది విశ్లేషకులు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు అన్నది ఏంటి అనే విషయం మాత్రం చెప్తాను. పేర్లు ఎందుకు, ప్రతి వాళ్ళకి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నప్పుడు మనం ఇంతవరకు ప్రోస్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆ మేధావులో విశ్లేషకులో ఎవరో వాళ్ళు చెప్పినటువంటి కాన్స్ గురించి కూడా ఒక్క లుక్ వేద్దాం. కొంతమంది అనేది ఏంటంటే కన్సెంట్ లేకుండా చేశారు, అక్కడ ప్రజాభిప్రాయం తీసుకోకుండా చేయడం కరెక్ట్ కాదు అని. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య కదా, నిజంగా వాళ్ళు ఒకవేళ అట్లాంటి ఒక అభిప్రాయం తీసుకోకుండా చేయడం వల్లే ఇలా జనాలు వాళ్ళ అభిప్రాయాలు ఇవేవి పరిగణనలోకి తీసుకోకుండా చేయడం వల్లే అంత సైన్యాన్ని మోహరించి అలా చేశారు అని. అది ముష్కరమూకల కోసం కాకపోవచ్చు, జనాలకు కూడా ఇంట్రెస్ట్ లేదు కాబట్టే వీళ్ళు ఇలా మోహరించారు మిగతా వాళ్ళందరినీ పంపించారు అని. అది ఎంతవరకు నిజము అనేది పక్కన పెడితే అంటే విశ్లేషకులు వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాటిల్లో నుంచి కొన్ని ఎక్సెప్ట్స్ నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు అసలు అంటే ఒక విలీనానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎవరికి చెప్పకుండా ఇప్పుడు సడన్గా వచ్చేసి రాజ్యసభలో లోక్సభలో మేము ఇలా అనుకుంటున్నాము మీకేమన్నా అభ్యంతరాలు ఉంటాయి కదా, మీకేమైనా ఒకవేళ అమెండ్మెంట్స్ కావాలంటే ఇదిగో 2 గంటల్లో చెప్పండి అని ఇట్లా చెప్తే మనవన్నీ కూడాను ప్రాంతీయ పార్టీలు ఉంటాయి మళ్ళీ నేషనల్ పార్టీస్ ఉంటాయి అవన్నీ కూడాను అందరూ ఒకసారి కూర్చుని చర్చించుకుని మాట్లాడుకోవాల్సిన అంశం గురించి ఇలా ఒక 2 నిమిషాల్లో మీరు మాకు ఏ విషయం తేల్చుకొని చెప్పండి అనడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏంటి అసలు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కలుస్తామని అనలేదు, హరిసింగ్ కూడాను షరతులతో కూడినటువంటి విలీనానికి అన్నారు తప్ప అది కూడా ఎక్కడ ఆర్టికల్స్ అన్నీ పెట్టి క్లాజులు పెట్టి చేశారే తప్ప కేవలం 3 విషయాల్లో మీ జోక్యం కావాలి తప్ప మిగతా వాటిలో అక్కర్లేదని క్లియర్గా చెప్పారు. షరతులతో కూడినటువంటి ఒక ఒప్పందానికి వచ్చారు తప్ప పూర్తిగా అధికారం ఇవ్వలేదంటే ఏంటి అర్థము? అక్కడ ప్రజలకి కూడాను అది వద్దనే కదా, మీరు ఎలా ఇప్పుడు ఇంత బలవంతంగా రుద్దుతారని అంటారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉన్నాడు, ఆయన ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి సపోజ్, పాతకాలంలాగా. అందులో ఒక పిల్లాడు, నేను ఎవరితో కలవను, నాకు చిరాగ్గా ఉంది, నేను అసలు ఎవరికి నేను డబ్బులు ఇవ్వను, నాకు ఉద్యోగం వచ్చినా కూడా నేను ఇంట్లో ఏమి షేర్ చేయను అని అంటాడు. చెప్పి చూస్తారు, లేదు నాన్న ఇది పరిస్థితి, మిగతా అందరూ కూడాను ఇది, నువ్వు వాళ్ళల్లో ఒకడివే కదా, అందరూ ఒక అన్నదమ్ముల బిడ్డల్లా ఉండాలి అని. కాదు నేను ఒప్పుకోను అంటాడు. సరే చిన్నపిల్లాడు ఏదో పెంకిగా ఉన్నాడులే, సరే కొన్నాళ్ళు పోనీరా బొమ్మలు అన్నీ వాడికే ఇవ్వండి, పోనీ ఆడుకుంటాడు ఏదో చిన్నపిల్లాడు, సరే కానీ ఎదిగాక వాడే తెలుసుకుంటాడు అనుకుంటారు. ఆ తర్వాత ఎదిగాక కూడా నేను వాళ్ళని వీళ్ళని కొడతాను, వీళ్ళ మీద తోసేస్తాను, వాళ్ళ మీద తోసేస్తాను, నేను అసలు పట్టించుకోను అని అన్నారనుకోండి, అప్పుడేం చేస్తారు? అప్పుడైనా ఖచ్చితంగా సామదాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించాలి కదా. అలాగే ఉపయోగించారనుకోవచ్చు కదా. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా మామూలుగా. సో అలాగా ఎంతోమంది విశ్లేషకులు చాలా రకాలుగా ఇట్లాగే ప్రతి ఒక్కటి చెప్తూ వచ్చారన్నమాట. అఫ్కోర్స్ అన్నీ వింటాము, బట్ ఇప్పుడు మనం ఓవర్నైట్ ఏం చెప్పలేము అని తెలుసు కాబట్టి పదేళ్ళు ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ఇక దీనికి సంబంధించి యుఎన్కి వెళ్తారేమో అది ఇది అని కూడా చాలామంది విశ్లేషకులు చెప్పారు. దాని గురించి కూడా చెప్తాను ఈ చిన్న విరామంతో.
ఏమంట నీకు నాకు పెళ్ళంట, నువ్వే నా పెళ్ళామంట. నీకు నాకు పెళ్ళంట, నువ్వే నా పెళ్ళామంట. ఏమంట 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 మోటాగారే ముగుడంట, ఈ మోటాగారే ముగుడంట. నువ్వు వద్దంటే నేనేమంట ఏమంట 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 ఏమంట
వద్దంట.
ఏటంట
భలే భలే గలే దాలు గరం గరం కాజాలు కుమా కుమా కుంకేలు
ఇవన్నీ నా ఒక్కడికేనా? ఎలాగ తింటో
నీకే నోయ్, నీ ఒక్కడికే నోయ్.
ఎలాగ తింటో
వీపుల పొన్ని కడుపుల పొన్ని నడుముల పొన్ని తలపై పొన్ని వీపుల పొన్ని కడుపుల పొన్ని నడుముల పొన్ని తలపై పొన్ని ఆ చెంప ఈ చెంప తిని తిస్తా వద్దని తిస్తా.
బడా బడా కుబేదా హవల్దా దఫేదా మోటాదా తడాకాలు చూసుకో, మోటాదా తడాకాలు చూసుకో. పెళ్ళి చేసుకో రైట్ రైట్ రైట్.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బడారేవి చిత్రం కార్యక్రమానికి. సో చెప్పాను కదా, ప్రోసు కాన్సు ప్రధానికి ఉన్నట్టే మొదటంతా మనం ప్రోసు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు విశ్లేషకులు, మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మీడియాలో మామూలుగా ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, దేంట్లో అయినా సరే అక్కడ వాళ్ళు విశ్లేషించినటువంటి అంశాల గురించి కూడా చెప్తున్నాను. సో వాళ్ళు అనేది ఏంటంటే టీవీ నేను మూర్తి దగ్గర మన తర్వాత వెబ్సైట్స్లో వాటిలో రాసినటువంటి ఆర్టికల్స్లో కొంతమంది అనేది ఏంటంటే కాశ్మీర్లో ప్లెబిసిట్ నిర్వహించి, ప్లెబిసిట్ అంటే వాళ్ళ జనాభిప్రాయ సేకరణ, వాళ్ళు ఎటు ఉందామనుకుంటున్నారో కనుక్కొని అటు ఉండనిస్తే గొడవ ఉండదు కదా. అటు ఇంటర్నేషనల్ అరీనాలో కూడా సందేహాలు ఏమన్నా ఉంటే తీరిపోయేవి. ప్లెబిసైట్ కోసం ప్లెబిసైట్ ఫ్రంట్ ఏర్పడి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వచ్చినా కూడా అది ఒక పార్టీ అంట. సో అది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వచ్చినా కూడా ఇంటర్నేషనల్ ఏరియనాలో సలహా కూడా ఇచ్చారు చాలామంది ప్లెబిసిట్ నిర్వహించండి అని. అయినా ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. ఈరోజు నిర్వహిస్తే ఉగ్రవాదుల ప్రభావానికి లోనై భారత్ నుంచి విడిపోతాము అని అంటారని వాదిస్తారేమో. 1947 నుంచి ఈ డిమాండ్ ఉంది, అప్పటి నుంచి ఇండియా తిరస్కరిస్తూనే ఉంది. అక్కడ మనము ఒకవేళ స్టాండ్ కరెక్ట్గా తీసుకుని, ఒకవేళ మనము సర్వే చేసి జనాభిప్రాయ సేకరణ చేసి అప్పుడు చేసి ఉంటే బాగుండేదేమో అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది అసలు మనము కాశ్మీర్ని చేసుకునేది రాక్షస వివాహము, సో కన్యా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తాళి కట్టేసి అది చూపించి కట్టడి చేద్దాం అనుకుంటున్నాము, అందుకే ఇది జటిలంగా మారిందని కొంతమంది అంటారు. అండ్ ఇంకొకటి ఒకళ్ళు కూడాను విశ్లేషించింది ఏంటంటే కాశ్మీర్లోనే అసలు చాలా సమస్య, అంటే వాళ్ళలో వాళ్ళకే పడదు. కాశ్మీర్ వాళ్ళకి జమ్మూతో కలవడం ఇష్టం లేదట, జమ్మూ కాశ్మీర్ మానసికంగా ఎప్పుడు కలిసి లేవుట, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పుకుంటారంట. సో అదేంటంటే అంటే సంస్కృతి పరంగా, మతపరంగా, భాష పరంగా ఇద్దరి పద్ధతి వేరుట. లదాఖ్ గురించి పెద్దంత విశేషంగా ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే అక్కడ 300,000 మంది మాత్రమే ఉంటారట జనాభా, వాళ్ళ భాష వేరు, వాళ్ళు జమ్మూ వాళ్ళతో కానీ కాశ్మీర్ వాళ్ళతో కానీ కలవరట. అందుకని ఫోకస్ అంతా జమ్మూ కాశ్మీర్ మీదే ఉంటుంది. కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కువ, వాళ్ళు కాశ్మీరీ ఉర్దూ భాషలు మాట్లాడతారు. జమ్మూలో హిందూస్ ఎక్కువ, డోగ్రీ హిందీ వగేరా మాట్లాడతారు. 1947 దేశ విభజన తర్వాత పంజాబ్ నుంచి శరణార్థులు వచ్చి పడి డోగ్రీల శాతాన్ని గణనీయంగా తగ్గించారు. ఆ పంజాబీ కల్చర్ కాశ్మీర్కి అస్సలు పడదంట. సో జమ్మూ మన దేశంలో మిగతా ప్రాంతాలలాగే ఉంటుందంట, అందుకని భారత్లో విలీనం కావడానికి వాళ్ళకి ఏ అభ్యంతరము ఉండదు. జమ్మూకి వచ్చిన చిక్కల్లా కాశ్మీర్ లోయలో ఉన్న వాళ్ళకి మాత్రమే స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది వాళ్ళేట. వాళ్ళంతా భారత్లో విలీనం కావాలని తహతహలాడుతున్నారు అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటుట. మరి వాళ్ళ ఉద్దేశం తెలుసుకునే సాధనం ఏంటి ప్రజాభిప్రాయ సేకరణ? దాని ఎవరు కాదని ఇప్పుడు తెలంగాణ విడిపోవాలనే డిమాండ్ ఎంత బలంగా ఉంది అనేది తెరాస గెలిచిన సీట్లను బట్టి లెక్కేస్తే, అలాగే బళ్ళారి ఊరిని ఆంధ్రాలో కలపాలా కర్ణాటకలో కలపాలా అనే విషయం మీద కూడా ప్లెబిసైట్ పెట్టారంట. అలాగే ఇది కూడా ప్లెబిసైట్ పెట్టుంటే అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమీ అనగడానికి ఆస్కారం లేకుండా వీళ్ళు కోరుకున్నారు కాబట్టి మేము చేసామని చెప్పడానికి ఒకటి ఉండేది, ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది అని అంటారు. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, ఇప్పుడు ఆ లోయలో ఉన్న వాళ్ళందరూ కూడాను అవతల, ఇప్పుడు పీఓకే ఎక్కడుంది అని అంటే అవతల వైపు ఉంది, మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం కానీ అక్కడ వాళ్ళు దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారట. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పడం అదే చెప్తారట, అంటే మీరు కనుక మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు ఆజాద్ కాశ్మీర్ సాధించుకునే దిశగా మేము మీకు సపోర్ట్ చేస్తాం. సో మేము మిమ్మల్ని ఏలము, మీ స్వయం ప్రతిపత్తి మీదే, మీరే పాలించుకుంటారు, ఆ దేశంగా ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడతారు, మీరే ఉంటారు, మేము మిమ్మల్ని లిబరేట్ చేస్తామని చెప్పుకుంటారట. అందుకని వాళ్ళు వాళ్ళని అంత బలంగా నమ్ముతారు. సో ఆజాద్ కాశ్మీర్ అనే అంటారు తప్ప వాళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని అనరు. అందువల్ల ఏంటంటే ఏమో ఎందుకు వచ్చింది, ఒకవేళ ప్లెబిసైట్ పెడితే కనుక వాళ్ళు వాళ్ళని అంత ప్రభావితం చేశారు కాబట్టి. ఇప్పుడు ఎప్పుడైనా సరే గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది అన్న సామెతలాగా ఉంటుందన్నమాట ఇది. సో అవి అన్నిటినీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ చూసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ విశ్లేషణ వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇట్లాగే చెప్తారు ప్లెబిసైట్ పెట్టాల్సింది అని. ప్లెబిసైట్ పెడితే ఏం జరుగుతుంది అనేది, అక్కడ రాళ్ళు రువ్వితే ఇంత, ఇదైతే ఇంత, ఇదైతే ఇంత అని ఇన్ని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎటువైపు ప్రభావితం అవుతారు? ఎప్పుడైనా మాయ మాటలు చెప్పే వాళ్ళకే ఎక్కువ తొందరగా అట్రాక్ట్ అవుతారు. మేము మీకు ఆజాద్ కాశ్మీర్ ఇస్తాము అంటే ఆజాద్ కాశ్మీర్ కావాలనుకున్న వాళ్ళు అంత హింసను అసలు ప్రేరేపించరు, స్వతంత్రం కావాలనుకున్న వాళ్ళు. సో ఇవన్నీ కూడాను విశ్లేషించి చూస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు సరే ఇది ఏం జరుగుతుంది, ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేవన్నీ కూడా పక్కన పెడితే ముందు అసలు ఇన్నాళ్లలో ఏ చేంజ్ రాలా 70 ఏళ్ళ నుంచి 72 ఏళ్ళు ఆడు. ఇప్పుడు చేంజ్ వస్తుందా రాదా అనేది తెలియదు, కానీ ఒక అడుగు పడింది అట్లీస్ట్ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో. సరే పాజిటివ్ అని ఎలా చెప్పగలవు అంటారేమో, అసలు అంటూ ఒక అడుగు పడింది కదా, పోనీ పాజిటివ్ కూడా పక్కన పెట్టండి. ఒక 10 ఏళ్ళు మినిమం మనం డౌన్ ది లైన్ ఖచ్చితంగా టైం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు సైన్ చేసినప్పుడు, వాళ్ళు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఎరీనాలో అసలు యుఎన్ఓలో పెట్టాలి అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో అప్పుడే అసలు మనం 3వ కంట్రీ జోక్యాన్ని ఎప్పుడైతే మనం ఆహ్వానించామో అప్పుడే అసలు అది చిరాకు అయిపోయింది. సో ఇప్పుడు అట్లీస్ట్ ఒక పాజిటివ్ దిశగా వెళ్తుంది అనే నాకు ఒక చిన్న గట్ ఫీలింగ్. సో ఎందుకు మనం దీన్ని స్వాగతించకూడదు? లెట్స్ సీ. ఏది ఓవర్ నైట్ అయిపోదని అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఎంతమంది విమర్శించినా విశ్లేషించినా లేకపోతే రకరకాల కామెంట్లు వేసినా ఏమైనా సరే అయిపోయింది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అట్లీస్ట్ మన దాంట్లో కలిసిపోయేదో మనం గొప్పగా అఖండ భారతం అని మనం చెప్పుకోవడానికి కాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు అట్లీస్ట్ మారితే బెటరేగా. ఏ రోజు స్కూల్కి వెళ్ళాలన్నా కూడాను బయట ఎవరెక్కడి నుంచి ఎప్పుడొచ్చి దాడి చేస్తారన్న భయంతో, ఆఫీస్కి వెళ్ళాలంటే భయంతో, అక్కడికి ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఎవరన్నా వెళ్తారా అసలు? సో ఇన్ని భయాల మధ్య వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. ఒక సరైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఒక సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేవు. అలాంటిది ఇప్పుడు మేబీ కొంచెమైనా మార్పు వస్తుందేమో వాళ్ళకంటూ. వాళ్ళు మామూలు మనుషుల్లో ప్రశాంతంగా ఆజాద్గా ప్రశాంతంగా బతకగలరు కదా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన భూభాగంలోనే ఉంది. మనం మరీ అంత భయంకరంగా అసలు మనం ఎప్పుడు మనము స్వతంత్రాన్ని ఇంకా మనం ఎంజాయ్ చేసేలా చేస్తాం తప్ప, ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా దాక్కున్నా మనము మన కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి మనం కొంచెం దాన్ని ప్రశాంతంగా స్ట్రీమ్లైన్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా ఏమన్నారు, స్ట్రీమ్లైన్ అయ్యి అంత రెగ్యులరైజ్ అయిపోతే కనుక రాష్ట్రం కింద పెట్టేయడానికి మాకేం ప్రాబ్లం లేదు అన్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మేబీ అక్కడ ఉన్న జనాలకి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మారి ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ చేసుకుంటూ పిల్లలు స్కూల్కి వెళుతూ చక్కగా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే అంతకన్నా కావాల్సిందేమన్నందా? ఇక ఈ భూములు కొనడము, ఈ చైతన్య నారాయణలు అక్కడ స్కూళ్ళు పెడతారనడము, రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేస్తే ఇవన్నీ కూడాను ఏదంటే మనం ప్రతిదాన్ని ట్రోల్ చేయడము, కిండల్ చేయడం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరు అట్లా ట్రోల్స్ చేస్తున్నారు, కానీ అవన్నీ పక్కన పెట్టండి. ముందు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఉండాలి, అదొక్కటే కోరుకునేది. అందరము అన్ని విధాలుగా కలిసి ముందడుగు వేయాలన్నదే కదా. మరి ఆ ముందడుగులో మన వంతు సహకారం మనం ఇప్పుడు అందించాం, వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహకారం అందిస్తే ఇది ఖచ్చితంగా సహకారం అవుతుంది. నిజంగానే కాశ్మీర్ భూతాల స్వర్గం కాకుండా భూతల స్వర్గం అవుతుంది. ఇదండి వాళ్ళ చిత్రం బడారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం ఆగస్ట్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, Comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Jantar mantar atara, oh jantar mantar atara, idi antar majjam atara, akkada nundi thavukkumante anta gallante, dhana dhan jantar mantar atara. పోవలే తైతక్కలు మాని రావలే తప్పు దారిలో అడుగు పెట్టితే ఒక్క దెబ్బతో మంతర్ ఆటరా ఇది అంతర్ మధ్యం ఆటరా అక్కడ నుండి తగుక్కు మంచి అంతా గల్లంతే ధన ధన్యం ధర్మంతర్ ఆటరా చేసేవన్నీ తప్పులు
చెప్పేవన్నీ గొప్పలు అరిచేసేవన్నీ తప్పులు
ఎర్రదాని మొగ నిపుడు చూచిన బ్రహ్మకైన గిలిగింతలు ఎక్కడున్నదో అసలు కీలకం ఆడది అంటే జిల్ 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 అంతర్ ఆటరా ఇది అంతర్ మధ్యం ఆటరా అక్కడ నుండి కబుక్కు మంచి అంతా గల్లంతి ధనాధన్ అంతర్ మంతర్ ఆటరా తక్కిరి బిక్కిరి తలాంగు తదిగిన తగతో మంతా నాటకం కంచిరి బింకిరి హచ్చిరి బిక్కిరి కనిపించేది బూటకం కోచుకోలుకు మాటలెక్కువ చల్లని కాసుకు గీతలెక్కువ అబద్ధానికి తీతి ఎక్కువ ఆత్రగాడికి బుద్ధి తక్కువ శబాష్ అద్గది
ముసుగులోన రామ చిలుక ముచ్చట
Thank you.
హరి గంగ తీర్థము తెచ్చాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి
ఇవి మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనగోడలు నన్ను సంసారం నమ్మటంలో దింపడానికి వచ్చింది.
శ్రీశైల వెళ్ళాను రామహరి శివుని విభూతి తెచ్చాను రామహరి శివుని విభూతి తెచ్చాను రామహరి అన్న మక్కర లేదు రామహరి నేను గాలి భోంచేస్తాను రామహరి పుట్ట గాలి భోంచేస్తాను రామహరి తమిళ్ళాను రామహరి శివుని కళ్ళార చూశాను రామహరి రెండు కళ్ళార చూశాను రామహరి
కైలాస వెళితేను రామహరి నంది తన్ని పంపించాడు రామహరి బాగా తన్ని పంపించాడు రామహరి
బిడ్డలు లేరు రామహరి నేను ఆత్మయోగి నండి రామహరి గొప్ప ఆత్మయోగి నండి రామహరి
ఆ మాట నిజమండి రామహరి నేను అందుకే వచ్చాను రామహరి నేను అందుకే వచ్చాను